మన జన్మాంతరాల్లో మనం పోగు చేసుకున్న సంస్కారాల వల్ల మనకు భగవంతుడు లేడని ఇటువంటి భావాలు వస్తాయి. మన హృదయంలో ప్రత్యక్షంగా పరమాత్మ ప్రకాశిస్తున్నప్పటికీ జన్మాంతరాల్లో మనకున్న సంస్కారాల వల్ల ఉన్న వస్తువు లేనట్లు కానీ లేని వస్తువు ఉన్నట్లు కానీ కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉన్నదే ఉన్న విషయం అని చెప్పి అలా పరమాత్మ విషయం ఆటంచండి, లోకానికి సంబంధించినంత వరకు మీ హితవు కోరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? లోకానికి సంబంధించినటువంటి మీ హితవు కోరే వాళ్ళే లేనప్పుడు పరమాత్మ గురించి మీకు చెప్పటానికి మిమ్మల్ని ప్రేమించి మీకు జ్ఞానం ప్రసాదించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నం చేసే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? మీ అభ్యుదయం కానీ మీ శ్రేయస్సు కానీ, అభ్యుదయం అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి మీ ఆరోగ్యం, మీ ఐశ్వర్యం, మీ సుఖం కోరి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ లోకుల్లో మీ అభ్యుదయమయ్యే కోరిన వాళ్ళు మీ పరమార్థాన్ని, మీ మోక్షాన్ని ఎక్కడ కోరుతారు? సర్వసాధారణంగా మనస్సులో మర ఉండటం వల్ల మనకు వెలుగు కనిపించటం కాదు. ఈ శరీరంలో ఉన్న మలం ఏదైనా మాత్ర వేసుకుంటే బయటకు పోదు. ఒక అవ్వకపోతే మలం బయటకు వెళ్ళకపోతే, ఏదైనా మాత్ర వేసుకుంటే లేదా ఆమలం పుచ్చుకుంటే బయటకు వెళ్ళిపోదు. కానీ మనస్సులో ఉన్న మలం ఆమదం పుచ్చుకున్నా బయటకు వెళ్ళదు, మాత్రలు వేసుకున్నా బయటకు వెళ్ళదు. ఈ మలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం పోగు చేసుకున్న మలమే మనసులో ఉన్న మలం అంట. మనసులో ఉన్న మలాన్ని పోగొట్టుకోవడం కోసమే భజనని, కీర్తనని, వందనమని, జపమని, గురు సేవని, ఈశ్వర సేవని, తీర్థయాత్రని, ఇవన్నీ మనసులో ఉన్న ఆలమ దోషాన్ని, మనసులో ఉన్న మల దోషాన్ని పోగొట్టడానికి పెద్దలందరూ కూడా అనేక ఉపాయాలు చూపించారు మనకి. మరి అహంకారం దొడ్డేస్తుంది మనకి. మన ఇంటి చుట్టూరు నాలుగు గోడలు ఉన్నట్టే మన అహంకారం మనం దుడ్డేసి చచ్చిపోయేవారికి ఆ దుడ్డులోని బయటకు వెళ్ళనివ్వకుండా అందులోనే బ్రతికేలా చేస్తాం. మన అహంకారమే మనకి ఆవరణ ఆవరణ చుట్టి మరదోషం తయారు చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మన ఏ సంస్కారాలు, ఏ వాసనలు అయితే మనం ఈ జనంలో ఈ శరీరంలో ఉండగా బాధపడుతున్నాయో అవన్నీ కూడా మన ఇష్టంతో, ప్రీతితో ఒకనొకప్పుడు ప్రాక్టీస్ చేసి తెచ్చుకున్నాం. ఆ ఈ రోజున సంస్కార రూపంలో ఉండి మనల్ని ఎంతో బాధిస్తున్నాయి, పీడిస్తున్నాయి. ఇది మీరు ఆధ్యాత్మిక జీవితం అంటే మీ ఉద్దేశం ఏంటో ఒక అరగిన సేపు జపం చేయటం, అరగిన సేపు పూజ చేయటం అని మీరు అనుకుంటున్నారు. మంచిది, అరగిన సేపు జపం చేయటం మంచిది, అరగిన సేపు పూజ చేయటం మంచిది. అంత మాటలతో సరిపెట్టుకోకూడదు. మాటల్లో జాగ్రత్త ఉంటారు. మాటల్లో జాగ్రత్తగా లేకపోతే మనస్సు నిగ్రహంలోకి ఎలాగొస్తుంది? ఒక మాట తిరిగి సరిగ్గా లేనప్పుడు, మాట్లాడే పద్ధతి మనకి తెలియనప్పుడు, మాటను ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు, మాటలు మన స్వాధీనంలో లేనప్పుడు, మనం మాటను నిగ్రహించుకోలేనప్పుడు మనసును ఎలా నిగ్రహించుకోగలం? మాట బయటది, మనసు లోపలది. ఒంటి మీద ఉన్న బాడీ మనకి ఎలా కలుక్కోవాలో తెలియనప్పుడు మనసులోని బాధ ఎలాగా కలుక్కోగలము? అసలే చాటుక. అయినా కురుపు ఆపరేషన్ చేయని వైద్యుడు లోపల పేగుల ఆపరేషన్ ఎలా చేయగలడం? అదేవిధంగా మన శరీరంలో ఉన్న బాడీ మనం తొలగించుకోలేనప్పుడు మన మనసులోని బాధ ఎలా తొలగించుకోగలము? అంటే ఎవరైతే మనస్సును నిగ్రహించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ముందు మాటను నిగ్రహించుకోవాలి. ఎవరికైతే మాట నియమం ఉందో, మాట నిగ్రహం ఉందో, వాళ్ళకి మనస్సు నిగ్రహం అవుతుంది. మనం ఏం చేస్తున్నాం? మాట మనం దారి కుదిరేసి మాట ఎందుకు నిగ్రహం లేకుండా, మాట ఎందుకు ఓర్పు లేకుండా, మాట ఎందుకు ఒక తీరు ఒక దిక్కు లేకుండా ఉంటే మనస్సు స్వాధీనంలోకి ఎలా వస్తుంది? మనస్సు స్వాధీనంలోకి రాదు. ఇది మనస్సుని స్వాధీనమైన మనస్సు కానీ మన హృదయం ఎదుగు తిరగదు. ఎందుకు మనసును స్వాధీనం చేసుకోవాలి? మాటను ఎవరినైతే స్వాధీనం చేసుకుంటున్నామో మనసును ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? మాట నిగ్రహం వల్ల మనస్సు నిగ్రహం వస్తుంది. ఈ మనస్సు నిగ్రహం ఎందుకు మనస్సు నిగ్రహం అంటే, ఇది మీరు ఎంత చదువున్నా మనస్సు నిగ్రహం రాదు, ఎంత డబ్బున్నా మనస్సు నిగ్రహం రాదు. డబ్బు వల్ల రాదు, చదువు వల్ల రాదు, మీకున్న పలుకుబడి వల్ల రాదు మనస్సు నిగ్రహం. ఎలాగ వస్తుంది? ఆడంబరం లేకుండా మాట్లాడితే, ఆడంబరం లేకుండా జీవిస్తే, ఆడంబరం లేకుండా మీరు వేషధారణ ఆడంబరం లేకుండా ఉంటే, ఏదైనా మాట మాట్లాడినా, కూర్చున్నా నుంచున్నా, ఎక్కడ ఎలా ఏ పరిస్థితిలో ఉన్నా ఆడంబరానికి దూరంగా ఉంటే, అప్పుడు మన మనస్సు మనకు స్వాధీనంలోకి వస్తాయి. అయితే నేనేదో మీరు 10 నిమిషాలు పూజ చేసి 10 నిమిషాలు జపం చేసి ఆడంబరంగా జీవిస్తే సత్యం తెలియదు. అయితే ఎందుకు మేము ఆడంబరంగా జీవించకూడదండి? మేము ఆడంబరంగానే జీవిస్తాం. నువ్వు ఎందుకు ఆడంబరంగా జీవించకూడదంటే, సత్యానికి ఆడంబరం లేదు, సత్యానికి ఆడంబరం లేదు, ఆత్మకి ఆడంబరం లేదు. ఆడంబరం లేని ఆత్మని, ఆడంబరం లేని సత్యాన్ని, ఆడంబరం లేని జ్యోతిని ఆడంబరం లేకుండా జీవించేవాడికి తెలుస్తుంది. సత్యానికి ఆడంబరం అంటే మీరు ఆడంబరంగా జీవిస్తే మీకు తెలుస్తుంది, మరి దానికి లేదు కదా. అంటే సత్యానికి ఆడంబరం లేదు, సత్యానికి మరి గర్వం లేదు, సత్యానికి అది నిర్మలమైన వస్తువు. మనం నిరాడంబరంగా జీవించే వాడికి సత్య సాక్షాత్కారం అవుతుంది. మన దైనందిన జీవితంలో యోగం, మన రోజు జీవించే జీవితం కూడా యోగమే. మనం చూసే చూపులో, మనం వినే మాటలో, మనం మాట్లాడే మాటలో, మనం వినే మాటలో, మాట్లాడే మాటలో, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది లోపలికి ఏమైందిందో జాగ్రత్తగా ఉంటారు, కానీ లోపల నుంచి బయటకు ఏమొస్తుందో జాగ్రత్తగా ఉండరు. లోపలికి తినే పదార్థాల విషయంలో కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, కానీ లోపల నుంచి బయటకు వచ్చే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండరు. దీనివల్ల ఏమవుతుందంటే, లోపల మలం పెరుగుతుంది. మలం అంటే కల్మషం పెరుగుతుంది, మనస్సులో క్షోభ పడుతుంది. అంచేతా ఈ వస్తువు మీ మనస్సు, ఎవరి మనస్సు నా మనస్సును నిగ్రహించుకోవడం నాకు కష్టంగా ఉంటే, మీ మనస్సును మీరు నిగ్రహించి మీకు కష్టంగా ఉంటే పరమాత్మ కష్టమేం కాదు. మీరు అసలు ఆత్మ ఎందు దృష్టి పెట్టుకుంటే, పరమాత్మ ఎందు భక్తి కనుక పెట్టుకుంటే, అసలు నిగ్రహించడానికి మనస్సు అంటూ ఒకటి లేదు. అసలు భక్తి అంటే ఎవరైతే తన మనస్సును భగవంతుని ఎందుకు పెడుతున్నాడో వాదే భక్తి. నా మనస్సు నేను భగవంతుని ఎందుకు పెడితే నేను భక్తుని. అలా మీరు చూసుకోండి, మీ మనస్సులో భగవంతుడి ఎందుకు ఉంటే భక్తులు మీరు. అంటే ఓర్పుగా క్షమగా ఉండాలి. జ్ఞానం కలిగే ముందు ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు చూడండి, ఆ పినక మీద అవమానం చేసిందని కోపంగానే వెళ్ళాడు తపస్సు. తపస్సులో అతను సాధించవలసింది సాధించాడు, కానీ ఆ పినకల మీద కోపం మనకు పోయింది ఆ తపస్సు. అంతకాలం తపస్సు చేసిన తర్వాత కూడా పినకల మీద కనుక కోపం అలాగే ఉండిపోతే తపస్సు కాదు. నేనైతే అది మీరు ఎందుకు అవమానం, పినకల్ని నన్ను అవమానం చేసిందే నేను వెళ్ళాడు. కానీ తపస్సు చేసి చేసిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత ఏం పోయింది? పినకల మీద కోపం కూడా పోయింది. నిజంగా పినకల మీద తన కోపం పోలేదనుకోండి, అవమానం చేసిన తన బాధ పోలేదనుకోండి, ఆ తపస్సు ఫలించలేదని అర్థం. అంటే ఇటువంటి చిన్న చిన్న మెట్లు, రాగం ద్వేషం, ఇటువంటి చిన్న చిన్న మెట్లే మనం ఎవరికి గెంటకపోతే, దాటలేకపోతే మనకు ఆత్మ తెలుస్తుంది. ఆత్మ ఏమి తెలియదు. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడ ఉందని, ఇదంతా కాలం అంతా మాయ, ప్రపంచం అంతా మాయ, మన ఇలా కూర్చుని మాట్లాడుకోవడం అంతా మాయ. ఆత్మ ఎక్కడ ఉందని, ఏదో సాధిస్తామని, ఇదంతా ఏమి? ఆత్మలో ఈ ప్రపంచము, మన గొడవలు, మన ఇంద్రియాల గొడవలు, ఇవన్నీ కలిపితాయి. భవిష్యత్తు గురించి ఆలోచించమనిస్తుంది మనస్సు, భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తుంది. ఎందుకే ఇవన్నీ చేస్తుంది? ఆత్మ ఎదుటికి వెళ్లకుండా ఇది ఒక మాయ. అందుచేత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మనసు రేపుడి గురించి ఆలోచిస్తుంది, ఎల్లుని గురించి ఆలోచిస్తుంది, దాన్ని జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడు ప్రయాణం చేయదు. రేపు అవర్ధనే, జరిగిపోయింది స్వప్నే, రేపు రాకపోయేది స్వప్నే, రేపు చేయడం పోయిన తర్వాత రాబోయే జన్మ స్వప్నమే. కానీ నేను దాని స్వప్నాల గురించి ఆలోచిస్తున్నా, కానీ సాక్షాత్గా ఇమీడియట్ గా ఏం అడ్డు లేకుండా సాక్షాత్గా ప్రకాశిస్తున్నట్టు నిజమైన వస్తువుకి, నిజమైన వస్తువు వరకు మనసును ప్రయాణం చేయమంటే మనస్సు ప్రయాణం చేయదు. ఎందుచేత ప్రయాణం చేయదు? మనస్సులోనూ మలమాలు. మనకి ఆత్మ కంటే దగ్గరగా ఉన్న వస్తువు మరొకటి సృష్టిలో ఏది లేదు. ఆత్మ కంటే సన్నిహితంగా ఉండే వస్తువు సృష్టి ఏమి లేదు. కానీ ఆత్మ ఏది నిర్వహణ వస్తువు ఉంటే ఆత్మ నిర్వహణ వస్తువు అంటే ఇది ఆత్మననే జన్మ వస్తుంది, శరీరం జన్మిస్తుంది, శరీరం మరణిస్తుంది, ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అంటే అది ఆరోగ్య శరీరమే, ఐదారోగ్య శరీరమే మనలో అనిపిస్తుంది లోపల ఉన్నటువంటి అజ్ఞానం వల్ల. అంటే మన అజ్ఞానం పెరిగించుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే పూజ చేసినా మీరు సమాధిలో ఉన్నట్టు ఉండాలి, జపం చేసుకున్నా సమాధిలో ఉండాలి. అది ఎందుకు జపం ఎందుకు పూజ అంటే మనస్సును శుద్ధి చేసుకోవటం కోసం. మనస్సును శుద్ధి చేసుకోవటమే దాని యొక్క ప్రయోజనం. మీరు మనస్సును కనుక నిర్మలంగా ఉంచుకుంటే ప్రాపంచిక సంకల్పాలు ఏదైనా వచ్చినా అది కాలిపోతాయి, రాలిపోతాయి. మనస్సు కనుక నిర్మలంగా రాలిపోతే సంకల్పం దాన్ని ఉధృతం చేసి మనసును విజృంభించేలా చేస్తుంది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే అడుగుపెట్టారో వాళ్ళు ఆడంబరం లేకుండా జీవించడం ముందు నేర్చుకోవాలి, ఆడంబరం లేకుండా మాట్లాడాలి. దీన్ని చూసి కూడా ఈ ప్రకృతి ఐశ్వర్యాన్ని కానీ ప్రకృతి యొక్క చదువులను కానీ ప్రకృతి యొక్క రెండు తీర్చినటువంటి విషయాల గురించి కానీ మీ అండబలం చూసి కానీ దేని చూసి కానీ గర్వం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. యథార్థం చెప్పాలంటే మనకు శత్రువులు ఎవరు బయట లేరు, మన మనస్సే మనకు శత్రువు, మన ఇంద్రియాలే మన శత్రువులు. అంటే ఈ శత్రువులు మనం ఈ శత్రువులతో పేటీ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఎవరి ఇంద్రియాలనేటువంటి మచ్చికలో తెచ్చుకుంటున్నాడు, ఎవరి మనస్సు అనేటువంటి మచ్చికలు తెచ్చుకుంటున్నాడు, ఈ ఇంద్రియాలు మనస్సులో మనం తెలుసుకోవాలినపడి ఆత్మను తెలుసుకోవడానికి సహకరిస్తాం. మనం ఎవరి మనుషులు ఎవరు మనకు అపకారం చేయలేదు, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి. ఎవరి మనుషులు ఎవరు మనకు క్షోభ పెట్టలేదు, మన మనస్సు మన స్వాధీనంలో ఉంటాయి. అంటే ఎవరి వాళ్ళ విషయం కాదు, మీ మనస్సు మీకు ఎంతవరకు స్వాధీనంలో ఉంది, మీ ఇంద్రియాలు మీకు ఎంతవరకు స్వాధీనంలో ఉన్నాయో చూసుకోండి. అంటే మనస్సు యొక్క నిగ్రహం, ఇంద్రియాల యొక్క నిగ్రహం చాలా ముఖ్యం ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించేవాళ్ళకి. మీరు నిరంతరం ఆత్మ గురించి చింతిస్తుంటే ఏమీ లేదు. ఎందుచేత భగవంతుడు లేడని కొంతమంది అంటారు, ఏమి లేదు చచ్చిపోతే బూడిదైపోతాం, ఇంకేమి లేదు మరు జన్మ లేదు ఏమి లేదని అంటారు. ఇవన్నిటికీ వాళ్ళని చూసి ఏ రకంగా మాట్లాడే వాళ్ళని చూసి వాళ్ళ మీద మనం కోపం తెచ్చుకోకూడదు, ఉద్రేకపడకూడదు, కానీ జారిపడాలి. ఎందుచేతంటే మన మనస్సులో ఏదైనా అంటురోగం ఉన్నప్పుడు, మన మనస్సుకు ఏదైనా కంటామినేషన్ తగినప్పుడు, మన మనస్సులో దోషం ఉన్నప్పుడు ఆత్మ లేదని దేవుడు లేడని అనిపిస్తూ ఉంటారు. మీకు భగవంతుడు లేదని అనిపిస్తాననుకోండి, కానీ సత్యము లేదు అనిపిస్తాననుకోండి, ఈ ప్రపంచానికి ఆధారంగా ఆత్మనే వస్తు లేదని మీకు అనిపిస్తాననుకోండి, అది ఇంకొకరు ఎవరిని అడగక్కర్లేదు, పుస్తకాలు చదవక్కర్లేదు, గురువులను అడగక్కర్లేదు, మీ మనసులో దోషం ఉందని మీరు కొండగొట్టి పెట్టుకోండి. నా మనసులో ఎప్పుడైతే దోషం ప్రవేశించిందో అప్పుడు అబద్ధం నిజంగా కనిపిస్తుంది, నిజం అబద్ధంగా కనిపిస్తుంది. అంటే మీ మైండ్ లో కంటామినేషన్, మనకి మన ఇంటి పక్క వాళ్ళకి కలరా ఉందంటే మనం భయపడతాం, మన ఇంటి పక్క వాళ్ళకి మసూచకం ఉందంటే భయపడతాం, మన ఊళ్ళో పొంగులు ఉన్నాయంటే భయపడతాం. ఏమండి ఏ ఊళ్ళో ఏమి రావాలంటే మనకు కూడా వచ్చేస్తాయని భయపడతాం. కానీ ఎవరి మనసులో రాగద్వేషాలు మనం కూడా నేర్చుకుంటున్నాము, ఆ రాగద్వేషాలు వచ్చి మా మీద పడుతున్నాము, అజ్ఞానంలో కూరుకుపోతున్నామని ఎవరైనా భయపడతారు? మీ శరీరానికి ఊళ్ళో కలరాలంటే మీ శరీరానికి కలరా వస్తుందని కంగారపడుతున్నారు కదా. మరి ఊళ్ళో రాగద్వేషాలు ఉన్నా కదా, ఈ రాగద్వేషాలు వచ్చి మన మీద పడతాయని ఎవరైనా కంగారపడుతున్నారు? ఇంచేది కంగారపడటం లేదు మీరు. అంటే మీ శరీరానికి ఇచ్చి మీరు మీ మనస్సుకి ఇవ్వటం లేదు. మీరు మీ శరీరానికి ఇచ్చి మీరే మీ మనస్సుకి ఇవ్వనప్పుడు మీరు ఇంకా ఆత్మనేం తెలుసుకుంటారు? ఆత్మను తెలుసుకునేది మీ శరీరం కాదు, మీ మనస్సు తెలుసుకుంటారు. అంటే మనస్సును శుచి చేస్తున్నారు మీరు. మన గుడ్డల మీద భార్య పడు గుడ్డల మీద దుమ్ము పడుతున్నాము, శరీరం మీద దుమ్ము పడుతున్నాము అని కంగారు పడతాం. కానీ మీ ఇంటికున్న విలువ కూడా మీ మనస్సుకి ఇవ్వటం లేదు. మీ మనస్సుకి ఇవ్వటం ఏం చేయాలి? ఇల్లును దులుపుకుంటున్నారు కానీ మనసును దులుపుకోవటం లేదు. అంటే ఇల్లును ఏ విధంగా అయితే చీపురు పెట్టి దులుపుకుంటున్నాము, మనసును కూడా అలా దులుపుకోవడానికి ఈశ్వరుడు నామాన్ని స్మరించమన్నారు మన పెద్దలు. ఈశ్వరుని స్మరించగా స్మరించగా అతీత కారణం లేకుండా ఈశ్వరుని స్మరిస్తుంటే ఒక కొంతమందిని చూస్తే మనకు కారణం లేకుండా ప్రేమ కలుగుతుంది. ఎంచేత ప్రేమిస్తున్నాం అంటే మనకే తెలియదు. ఇప్పుడు భగవంతుడు భగవద్గీత చెప్పాడు మనకి, మన దగ్గర ఏమైనా డబ్బులు పుచ్చుకున్నాడా, లేదా మన దగ్గర ఏమైనా ఉపకారాలు ఆశించాడు, లేదా రమణస్వామి రమణగీత చెప్పాడు మనకేమైనా పెయిందంటే మనం ఏమైనా పే చేశాం, మన దగ్గర ఏమైనా కీర్తి వాంఛించాడా, ఏం వాంఛించాడు మన దగ్గర ఏమి వాంఛించాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనకు రోజు పగలు వెలుతురు ఇస్తున్నాడు, ఏమైనా రోజుకి ఎంతకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ కింద ఎంత డబ్బు నాకు కట్టున్నాను సూర్యుడు ఏం చెబుతున్నాడు ఏమి చెబుతున్నాడు అంటే పరమేశ్వరుడు ఏంటంటే కారణం లేకుండానే కేవలం జీవుడు పట్టుకుండే కటాక్షం పొంది అలా ఎవరైతే స్వార్థం లేకుండా ఎవరైతే చెబుతారో వాళ్ళు నిజం చెప్పగలరు కానీ లోపల ఏమాత్రం స్వార్థం ఉన్నప్పటికీ మల ఉన్నప్పటికీ వాడు సత్యాన్ని చెప్పలేడు నిజాన్ని చెప్పలేడు మీ మనస్సును స్వాధీనంలో గురించి ఇలా చేయలేదు అంటే ఈ అహంకారం ఇది పడిపోతుంది ఏమి ఉండదు మీరు ఏమి కష్టపడక్కర్లేకుండా పడిపోతుంది పరమేశ్వరుడు నిరంతరము పరమేశ్వరు యొక్క పాదాలను స్మరించడం వల్ల పరమేశ్వరు యొక్క నామాన్ని ఎందుకు ప్రీతి పెంచుకోవటం వల్ల మీరు నెమ్మదిగా ఆ నామాన్ని ఏదో మీకు నచ్చిన నామాన్న రూపాన్ని స్మరించడం వల్ల నెమ్మదిగా మీ అహంకారం పరచబడితే మీకు తెలియకుండా రాలిపోతుంది ఎవరైనా దొంగవాడు ఉన్నాడనుకోండి మరి ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటున్నాను అనుకోండి నిర్ణయించుకున్న రోజున అది దొంగతనం రాదు పేట బొమ్మ ఎక్కడుంది దొడ్డు బొమ్మ ఎక్కడుంది ఏ ఇంట్లో ఎంతమంది అంటున్నారు ఏ టైం వెళ్తే దొంగతనం చేయాలి అన్ని చూసుకుని దొంగతనం ఎప్పుడైతే చేయాలని నిర్ణయించుకున్నా ఆ గంటలనే దొంగతనానికి రాదు ఎప్పుడు టైం చూసి ఏదో ముహూర్తం పెట్టుకుని ఇంకో నలుగురు ముగ్గురుతో సహాయంతో జాగ్రత్తలు ఏదో పలానా రోజు నువ్వు వెళ్ళాలని అనుకుని వస్తాడు అదేవిధంగా పరమేశ్వరుడు కూడా దొంగ లాంటి వాడు కృష్ణుడు దొంగ శివుడు దొంగ ఆ కృష్ణుణ్ణి శివుణ్ణి మనం ప్రార్థిస్తూగా ప్రార్థించకుండా మనం ప్రార్థిస్తూ ఇలా కాలక్షేపం చేస్తుంటే ఆ దండలు ఏం చేస్తారంటే మన కాలం కోసం ఎదురు చూస్తుంటే ఎప్పుడైతే మన అహంకారం తీసేయాలనే నిర్ణయానికి వచ్చాడో ఏ రోజున తీయాలి ఏ గంటలో తీయాలి ఏ శాతంలో తీయాలి మనకు తెలియకుండా దొంగవాడు మన ఇంట్లో ఉన్న వస్తువుని ఎలా పట్టుకుపోతాడో మనకు తెలియకుండా మా అహంకారాన్ని రాలబట్టి పట్టుకుపోతాడు అంచేది పరమేశ్వరుని ప్రార్థించడం ఇంకే భగవంతుడు మీకు ఎన్ని బహుమానాలు వచ్చినా ఎక్కడ అందరం మీద మిమ్మల్ని కూర్చోబెట్టినా సింహాసనం మీద కూర్చోబెట్టినా అంతా మారే ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారాన్ని తీసేసో అప్పుడే భగవంతుడి యొక్క స్వరూపం మనం పొంచుతాం అది ఒక్కటే నిజం మిగతాయన్నీ నేను నిజం అనుకున్నప్పటికీ స్వప్నంతో సమానం ఈ యాద పచ్చగా ఉంటే రేపు ఎండిపోయే వస్తువులే లోపం అంటుండే వస్తువులు అని అంటే హృదయంలో ఉన్న భగవంతుడు హృదయంలో మనకు సత్యం ఎక్కడన్నా వస్తువు హృదయంలో ఉన్న వస్తువు మొదలేసి మళ్లీ జన్మలో ఏమవుతుంది మళ్లీ జన్మ మంచి జన్మ రావాలి తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది ఎక్కడో కాలం గురించి ఆలోచిస్తున్నామంటే అది కూడా మనసులో ఉన్న దోషం కొంతమంది అనుకుంటారు కృష్ణుడు ఎప్పుడో ఉన్నాడో ఆ కాలంలో మనం లేకపోయాం రాముడు ఎప్పుడో ఉన్నాడో ఆ కాలంలో మనం లేకపోయాం కృష్ణుడు రాముడు లేకుండా ఎప్పుడు ఆత్మ లేకుండా ఉండేది లోపం కృష్ణుడు అంటే శరీరమా రాముడు అంటే శరీరమా ఆత్మ లేకుండా ఉందా ఆత్మ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్తులో ఉంటుంది అయినా మన మనస్సుకి భవిష్యత్తు కాలం వర్తమాన కాలం భూతకాలం కానీ ఆత్మ కాలం ఏంటి మన మనస్సుకి భవిష్యత్తు కాలం భూతకాలం ఆత్మకి భవిష్యత్తు కాలం భూతకాలం ఏం లేదు ఆత్మకి కాలం అంటే లేదు ఇదంతా మనస్సు యొక్క కల్పన రాబోయే జన్మని గతించిపోయిన జన్మని ఈ జన్మల గురించి మాట్లాడే విషయాలని గురించి మనస్సు చేసే దారి మన అహంకారం చేసే దారి మిమ్మల్ని చూసి నిరాక్షిపోతారు ఎప్పుడైతే మీకు ఆత్మదర్శనం అయిందో అప్పుడు మీకు ఎప్పుడైతే అహంకారం అణుగుతుందో అప్పుడు మిమ్మల్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు గత జీవితం అంతా మీకు స్వప్నం కింద కనిపిస్తుంది మన నిజమైన ఇల్లు మన నిజమైన ఆత్మ మనం ఎక్కడో ఆత్మను తెలుసుకోకుండా పదవాళ్ళ ఇంటికి వెళ్ళటం అనుకోకండి మన ఆత్మే మన నిజమైన ఇల్లు ఆ నిజమైన ఇల్లుకి ఇంటికి మనం వెళ్ళే వరకు నిజమైన ఆత్మ దగ్గరికి వెళ్ళే వరకు ఈ శరీరాలను కొంపల్లోకి రావాలి బయట కొంపల్లో ఎక్కడో చోట ఏది శరీరం వచ్చిన తర్వాత ఏదో కొంప ఉండాలి నేలకి ఈ శరీరమే ఒక కొంప మరి ఈ శరీరం ఇది దేని మీద నేల పెట్టాలి ఇది మీ శరీరాలు అనేది ఇలాగే తిరుగుతూ ఉంటాయి మీకు ప్రకృతి ఎందు వాసన ఉంటే ప్రకృతి ఎందు కోరుకుంటే పరమాత్మ దొరుకుతాడు భక్తి అనేది కూడా గంగే భక్తి అనేది గంగే ఆ భక్తితో మనస్సును శుచి చేసుకోవాలి అంతఃకరణాన్ని శుచి చేసుకోవాలి ప్రతి వాడిని వాళ్ళు మిరియాలే మోసం చేస్తున్నారు ఎవరో మోసం చేస్తున్నారు అనుకుంటారో వాళ్ళు మిరియాలే వాళ్ళని మనసు మోసం చేస్తున్నారు వాళ్ళ అహంకారమే వాడిని మోసం చేస్తున్నారు అంటే పరమేశ్వరుడు ఎందుకు నిరంతరము స్మరణ చేయగా స్మరణ చేయగా చేయగా ఇదే పుణ్యం వస్తుంది మీకు ఏదో పుణ్యం వస్తుంది పుణ్యంతో పాటు మోక్షానికి కూడా దారి కనిపిస్తుంది ఇవాళ అమ్మగారు అడిగారు చక్కటి ప్రశ్న అడిగారు అర్థకర్త అమ్మగారు ఈ గుణాలు తమోగుణం నాకు ఉందనుకోండి ఈ తమోగుణం ఉన్నప్పుడు వెంటనే తీసేసి సత్వగుణాన్ని ప్రవేశపెట్టుకోగలను మంచి ప్రశ్న అలా ప్రవేశపెట్టుకోగలను ఈ గుణాలే సృష్టిని అంతా నడుపుతాము ఈ ప్రపంచాన్ని నడిపేది కూడా ఈ గుణాలే ప్రతి జీవుని నడిపేది గుణాలు సృష్టి న్యాయవర్తిని నడిపేది గుణాలు. పరమేశ్వరుడికి సాక్షిగా ఉన్నాడు, ఈ గుణాలే నడుపుతుంది. పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే, రాత్రి మీ ఇంట్లో దీపం ఉంటుందనుకోండి, ఆ దీపం కింద కొంతమంది పిల్లలు చదువుకుంటారు, కొంతమంది పేకాట ఆడుకుంటారు, కొంతమంది అన్నం తింటారు. అన్నం తిన అన్నం తినేవాడు అన్నం తినమని చెప్పదు ఆ దీపం, కానీ అన్నం తినేవాడికి లైట్ ఇస్తుంది, కాంతి ఇస్తుంది. పేకాట ఆడుకున్న వాడికి కాంతి ఇస్తుంది, పేకాట ఆడుకుంటున్నావు నీ కాంతి ఏమని దీపం చెప్పదు. చదువుకునే పిల్లవాడికి నువ్వు చదువుకుంటున్నావు అని చెప్పి నీకు ఎక్కువ కాంతి ఇస్తాను, పేదాట ఆడుకున్న వాడికి అంతే కాంతి ఇస్తుంది, దొంగతనం చేసేవాడికి అంతే కాంతి ఇస్తుంది, చదువుకున్న వాడికి అంతే కాంతి ఇస్తుంది, అన్నం తినేవాడికి అంతే కాంతి ఏ విధంగా దీపం ఇస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడు మనలో సాక్షిగా ఉండి మనం మంచి చేసినా చెడ్డ చేసినా కాంతి సమానంగా. అయితే మంచి ఎలా చేస్తున్నారు, పేదాట ఆడుకోమని లైట్ చెప్పిందా, వీడు గుణాన్ని బట్టి ఆడుకుంటున్నాడు. చదువుకోమని లైట్ చెప్పిందా, అది గుణాన్ని బట్టి ఆడుకుంటున్నాడు. అదేవిధంగా మన గుణాలను బట్టి మనం మన ప్రకృతిలో చేష్టలు కలిగి మనం ఆడిపోతున్నాం. ఇదే రోజున ఆ దీపం ఏ విధంగా అయితే నువ్వు పేదాటాడుకోమని చదువుకోమని ఏ విధంగా అయితే చెప్పదు. పరమేశ్వరుడు సాక్షి మాత్రిగా ఉన్నాడు, బోధ చెప్పాడు జీవుడికి. ఈ గుణాలు మనం ఆడిస్తున్నాయి, మిమ్మల్ని నన్నే కలిసి సృష్టిలో ప్రతి వాడిని గుణాలు ఆడిస్తున్నాయి. స్త్రీ అని పురుషుడని దూరం ఏమి లేదు, మొత్తం సమస్త జీవకోటిని సమస్త జీవరాశిని ప్రపంచంలో ఎవరు ఏ రూపంలో ఉన్నప్పటికీ ఈ మూడు గుణాలు ఆడిస్తున్నాయి. ఒకటి తమోగుణం, రెండు రజోగుణం, మూడు సత్వగుణం. తమోగుణానికి మరుపు గుర్తు, రజోగుణానికి ఎరుపు గుర్తు, సత్వగుణానికి తెలుపు గుర్తు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సత్వగుణం వచ్చినప్పుడు జాగ్రత్తగా మనకి ఎప్పుడో సత్వ గుణాలు తిరుగుతూ ఉంటాయి, ఆ తిరిగేప్పుడు సత్వగుణం వచ్చినప్పుడు ఆ సత్వగుణాన్ని పట్టుకుని సత్వగుణం యొక్క పాదాలను ఆశ్రయించి ఆ సత్వగుణాన్ని ఆశ్రయించి నెమ్మదిగా అభివృద్ధి చేసుకుంటుంటే సత్వగుణం ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ సత్వగుణం ఏమి చేస్తుంది, పరమాత్మను దారి చూపించి అది తప్పకుండా అప్పుడు మనిషి గుణాది. సత్వగుణం ఎంత మంచిదంటే అది ఉండదు, పరమాత్మకు దారి చూపించి మనం పరమాత్మను ఎలా తెలుసుకోవాలో మనకు మెత్త చెప్పి పరమాత్మను తెలుసుకునేలాగా మనకి చేసి అది పక్కకు తప్పుకుంటాడు, అప్పుడు గుణాతీతుడు అవుతాడు. ఎవరైతే గుణాతీతుడయ్యారో, ఎవరు మూడు గుణాలు అయితే దాటాడో వారు మాయని జయించినట్టు. మాయంటే మూడు గుణాల రూపంలోనూ ఉంది. ఈ మూడు గుణాలను ఎవరైతే జయించారో వాళ్ళు మాయని జయించినట్టు. ఎవరైతే మాయను జయించారో నా స్వరూపాన్ని పొందుతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు మనకు. అందుకే ఏమిటి ఇప్పుడు ఇక ఇవాళ సబ్జెక్ట్ ఏమిటి, ఆడంబరం లేకుండా మాట్లాడితే, ఆడంబరం లేకుండా జీవిస్తే, ఆడంబరం లేని చేష్టలతో జీవితంలో జాగ్రత్తగా ఉంటే దానంతా అదే వచ్చేస్తుంది జ్ఞానం. మీకెంతో చదువు ఉందనుకోండి, మీకెంతో ధనం ఉందనుకోండి, మీ మనసు అంతర్ముఖం అవుతుంది, అవ్వదు. కేవలం ఈశ్వరుడు యొక్క కరుణ వల్ల మనస్సు అంతర్ముఖం అవుతుంది. మనస్సు అంతర్ముఖం అవ్వదనుకోండి జ్ఞానం రాదు. మీరు ఎన్ని పాత్ర పాడండి, ఎన్ని స్తోత్రాలు చేయండి, ఎంతమంది దేవుణ్ణి పొగిడినప్పటికీ మనస్సు బహిర్ముఖం అయిపోతుంది, సత్యం తెలియదు. మనస్సు అంతర్ముఖం అవుతుంది, లోపలకి దిగా లోపల వింటేనే కానీ మీకు ఆ సత్యం ఆ తలంపు ఎక్కడ పుడుతుందో మీకు తెలిస్తేనే కానీ, అది ఎక్కడి నుంచి మీ అహంకారం ఎక్కడి నుంచి ఉద్యోగం ఇస్తుందో మీకు తెలిస్తేనే కానీ బయట స్తోత్రాలు, బయట స్తోత్రాలు కొంతవరకు మనకు ఉపకారం చేస్తారు, కానీ లోపల మీకు తలంపు ఎక్కడి నుంచి వస్తుందో దాని కుట్టిని మీకు తెలిస్తేనే కానీ దాన్ని చావు. దేని నిజ్యండరు, జ్ఞానం వల్ల నశించేదాన్ని నిజ్యండరు అంటే ఏంటో, నిజ్య అంటే లేదు, మారేదాన్ని మాయ అంటారు. ఏదైతే మారిపోతుంటుందో దాన్ని మాయ అంటారు. జ్ఞానం వల్ల నశిస్తుంది అంటే ఏంటి, నిజాన్ని మనం అబద్ధం అనుకుంటున్నాం, నిజాన్ని మనం అబద్ధం అనుకున్నప్పుడు కూడా అది నిజం, నిజాన్ని మనం అబద్ధం అనుకుంటున్నాం, నిజాన్ని మనం అబద్ధం అనుకున్నప్పుడు కూడా నిజమే. అయితే మనకి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో నిజం నిజంగా తెలుస్తుంది, నిజం నిజంగా ఎప్పుడైతే తెలుస్తుందో అబద్ధం అబద్ధంగా తెలుస్తుంది. అంశాలని ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉంటాయని చెప్తారు. అంశాలు ఏం చేస్తాయి, మీరు పాలు నీళ్లు కలిపి గ్లాసులో పెట్టి అంశాలు పెడితే నీళ్లు వదిలేసి పాలు తాగేస్తాయి, దాని ముక్కులు ఆసక్తి. మన మన శరీర పక్షులు మన శరీర అంశాలు హిమాలయ పర్వతాలు ఉన్నాయని చెబుతాయి. మీరు సగం నీళ్లు సగం పాలు వేసి గ్లాసులు వేసి ఆ పక్షికి అందిస్తే దాని ముక్కులు ఆ శక్తి, భగవంతుడు దాని ముక్కుకి ఆ శక్తి పెట్టాడు. నీళ్లు మీరు ఎన్ని నీళ్ళు వేసారు అన్ని నీళ్ళు వదిలేస్తున్నా పాలు తాగారు ఆ పక్షికి ఆ శక్తి ఉంది. కుక్కకు వాసన చూసే శక్తి ఎలా ఉందో ఆ పక్షికి ఆ శక్తిని ఇచ్చాడు పరమేశ్వరుడు. అదేవిధంగా మనం కూడా హంసగా ఉండాలి. అందుకే రామకృష్ణ పరమహంస గారు హంసాన్ని పేరు పెట్టారు, రామకృష్ణ పరమహంస. అంటే ఏంటంటే మాయను వదిలేసే సత్యాన్ని పట్టుకున్నాడు. ఈ హంశ ఏం చేసింది, ఏ విధంగా అయితే నీళ్ళ వదిలేసి పాలు తాగుతుందో ఆయన లోపల మన మాయను వదిలేసి సత్యాన్ని పట్టుకున్నాడు. అదే మనం కూడా ఏం చేయాలి, ప్రకృతి నుంచి ప్రకృతి పరమాత్మ నుంచి ప్రకృతిని వదిలేయాలి. ఏది నిజం ఏది నిజం కాదు, ఏది సత్యం ఏది సత్యం కాదు, ఆ విడదీసుకునే శక్తి ఆ అంశకి ముక్కులు ప్రావణ వేరు చేసే శక్తి ఎలా ఉందో మన మనసుకు ఆ శక్తి కావాలి. ఎవరికైతే మనసు విడదీసుకునేది ప్రకృతిని విడదీసే శక్తి ఎవరికైతే వచ్చిందో, ఆ వివేకం ఎవరికైతే కలిగిందో వాడు నిజాన్ని తెలుసుకుంటాడు. అది వాడికి చివరి జన్మ. మీరు ఫలితం కోసం ఎదురు చూడకుండా చేసి ఏదో ప్రశాంతం కదా నెమ్మదిగా చేసుకుపోతుంటే ఈశ్వరుడు మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా బహుమానం చేయాలో అలా బహుమానం చేస్తాడు. ఎవరికి అవమానాలంటే ఇష్టం ఉండవు, కానీ బహుమానాలంటే అందరికీ ఇష్టం. కానీ అవమానాల వల్ల కూడా బహుమానం వల్ల మనసు ఎక్కువ బహిర్ముఖం అవుతుంది, అవమానం వల్ల అంతర్ముఖం అవుతుంది. కానీ మనసు అవమానం మనకు అంతర్ముఖం చేస్తున్న సంగతి మనకు తెలియమాలని మనకు అందరికీ బహుమానాలు ఇవ్వాలి, కానీ అవమానాలు ఇవ్వకూడదని అనుకుంటాం. ఎప్పుడు కూడా ఎవరైనా అవమానం చేశారంటే అప్పుడు మనసు తప్పనిసరిగా మనకు అంతర్ముఖం అవుతుంది, ఒక రకంగా మనకు ఉపకారం చేస్తున్నారన్నమాట. కానీ మన బహుమానాలు ఇస్తుంటే మన మనసు బహిర్ముఖం అవుతుంది. బహిర్ముఖమైన మనసు సత్యాన్ని తెలుసుకోవడానికి పనికి రాదు. మీరు ఎవరైనా నాకు 10 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఇచ్చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది, నాన్నగారు బాకీ తీర్చేశాను 10 రూపాయలు ఇచ్చేసాను ఎంతో తేలిగ్గా ఉంటుంది. అదే మీ శరీరంలో మనకు ఏదైనా చెడ్డకలు మానవ్యం చూస్తుందన్న రుణం తీర్చేస్తాను అని చెప్పి సంతోషంగా అనుభవించాను అని బాకీ తీరిపోతాను అన్నమాట. ఈ శరీరం మీద సుఖం అనిపించేవాళ్ళందరికి పుణ్యం ఖర్చు అవుతుంది, ఈ శరీరం మీద దుఃఖం అనిపించేవాళ్ళందరికి పాపం ఖర్చు అవుతుంది. పుణ్యం ఖర్చు అవ్వడం మంచిదే లేదా పాపం ఖర్చు అవ్వడం మంచిదే? కర్తాల పట్టణంలో వాళ్ళకి రుణం తీరిపోతుంది అంటే పాపం ఖర్చు అయిపోతుంది, పాపం ఖర్చు అయిపోవడం మంచిదో చెడ్డదే? అంటే ఏది ఇచ్చినా పరమేశ్వరుడు ఏది ప్రసాదించినా శరణాగత్తుడు కనుక మనకి మంచి వస్తే మంచి, చెడ్డ వస్తే చెడ్డ, అవమానం వస్తే అవమానం, బహుమానం వస్తే బహుమానం, ఏది వచ్చినా మనం ప్రశాంతంగా ఉండి ఈశ్వరుడి మీద పూర్ణ విశ్వాసం చేసి ఈశ్వరుడి మీద శరణాగతి చేసి భగవంత ఈశ్వరుని చేసి ఎవరైతే అనుభవిస్తున్నాడో వాళ్ళకి కొత్త వాసంలో పుట్టో పాత వాసంలో మరణిస్తే వాళ్ళు జ్ఞానం అవుతాడు. మనసు ఎదురు తెగనవ్వకుండా ఎవరైతే ప్రశాంతంగా తన ఒంటి మీద బాధను అనుభవిస్తున్నాడో వాళ్ళకి కొత్త వాసంలో పుట్టో పాత వాసన చచ్చిపోతుంది. మీకందరికీ ఏ తలంపులు వస్తున్నాయి కదా, వాసన లేకుండా తలంపు రాదు. ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? మనం కాళ్ళతోటో, మన చేతులతోటో, మన ఇంద్రియాలతోటో, మన పూర్వజన్మల్లో మన శరీరంతో చేసిన పనే వాసన. అంటే వాసన మళ్ళీ తలంపకుండా పోదు, ఆ తలంపు మళ్ళీ మనకేదో పని చేస్తుంది. ఇది ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఎవరైతే సత్యాన్ని స్వరూపంగా పొందాలనుకుంటున్నాడో, ఎవరైతే ప్రకృతిలో నుంచి విడుదల అవ్వాలనుకుంటున్నాడో వాళ్ళు పరమ ప్రవృత్తిగా ఉండాలి. ప్రవృత్తులు కాని వాడికి జ్ఞానం రాదు. మహాత్మా గాంధీ గారు మాట చెప్పాడు, ధనం లేని వాడు దరిద్రుడు కాదు, ఎవరైతే ప్రవృత్తుడు కాదు, ఎవరికైతే ప్రేమ లేదో వాడు దరిద్రుడే. యథార్థం చెప్పాలంటే ప్రేమ లేని జీవితం ఉన్నవాడు, ప్రేమ లేని జీవితాలు గడిపే వాడికి పరమేశ్వరుడు సాక్షాత్కారం అవ్వదు. మనసును జయించడం కష్టం. ఈ ప్రపంచానికంటే చక్రవర్తి అయిన వాడు కంటే తన మనస్సును తాను జయించిన వాడు ఎక్కువ సుఖపడతాడని మన శాస్త్రం చెబుతుంది. మనస్సును జయించడానికి ఉంటే కదా అన్నారు మనస్సు. ఉన్నది ఒకటే వస్తువు రెండు లేదు, ఉన్నది ఒకటే వస్తుంది అది ఆత్మ. మీరు ఆత్మ మీద దృష్టి పెట్టుకోండి, మనసు దాని అంతరంగా పోతుంది, చచ్చిపోతుంది, మన్నేస్తున్నాడు. దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ ఎట్ ద సెల్ఫ్ ఇస్ రియలైజ్డ్. నువ్వు కనుక ఆత్మను దర్శిస్తే మనస్సు అంటూ లేదండి. ఈ మనసులో దోషాలన్నీ రాలిపోయినాయి అనుకోండి, అనుకున్న మాట వచ్చి ఆ శుద్ధ మనస్సు పరోక్షముగా ప్రకాశిస్తుంది. మనసులో దోషాలన్నీ రాలిపోతేనే కానీ వాడి నిజమంటే ఏంటో తెలియదు. మనసులో దోషాలు ఉన్నప్పుడు వాడు నిజమైతే ప్రయాణం చేయడానికి ఆ మనసు ఇష్టపడదు. మీ మనసు నిజంగా పరిశుద్ధంగా ఉంటే మీ మనసు చెల్లించకూడదు, మీకు దుఃఖం రాకూడదు. ఇంకేది మీ మనస్సు కనుక మీకు పరిశుద్ధంగా ఉంటే మనస్సు కదలదు, మెదలదు, మనసు చెల్లించదు, మీకు దుఃఖం పోతుంది. దీన్ని బట్టి మీ మనస్సు శుచిగా ఉందో అశుచిగా ఉందో చూసుకోండి. మీరు ఎవరైనా దుఃఖం లేని వాడు ఉన్నారు? ఇంకే లోపల అజ్ఞానం ఆ దుఃఖ రూపంలో మనకు వస్తుంది. ప్రపంచం అంతా మనం ఎలా అనిపించింది, మనకి నిజంగానే కనిపిస్తుంది ప్రపంచం. ఈ అబద్ధం ఎప్పుడు తెలియదు, ఎంత స్వతంత్రం సమానం ఎప్పుడు తెలుస్తున్నారు ఆచార్య గారు. మీ జ్ఞానం కలిగితే భారతదేశం యొక్క ఇష్టాలు అంతా చెబుతాను. అయితే జ్ఞానం జ్ఞానం కాదు, నామరూపాల గురించి సంబంధించిన జ్ఞానం ఏది జ్ఞానం కాదు, ఇదంతా స్వప్నం. ఏదైతే ఏది ఆత్మ ఒకటే నిజం. అంటే ఆ నిజాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడే జ్ఞానం. నామరూప జ్ఞానం దాన్ని ఇంగ్లీష్ లో రిలేటివ్ నాలెడ్జ్ అంటారు. రిలేటివ్ నాలెడ్జ్ సత్యాన్ని తెలుసుకోకూడదు, సత్యాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. మనస్సు అనేది చోట్ల ఆత్మ దర్శనం ఇస్తుంది. దేశ చరిత్రను తెలుసుకునే మనస్సు, అనేక శాస్త్రాలు తెలుసుకునే మనస్సు మాట ఏమిటి? ఈ మనస్సు అనే సమస్యను ఎవరైతే పరిష్కరించారో వాడికి జ్ఞానం కలిగింది. ఎలా నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, ఆత్మ అలాగా ఉండదు, ఆత్మ ఇలాగే ఉండదు, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలని ప్రతి స్త్రీ ప్రతి శిష్యుడు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి జ్ఞానం రాదు. ఇదంతా మీ మనస్సు యొక్క కల్పన. దశరథ కుమారుడు రాముడు, వసుదేవ కుమారుడు వాసుదేవుడు, ఇటువంటి అన్ని నాకు తెలిసిన అని వాళ్ళు జ్ఞానం వచ్చేసిందని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నా పిల్ల. ఇవన్నీ పుస్తకాలలో మాట. భగవంతుడు ఏం చెప్పాడంటే పుస్తకాన్ని కాదు ధ్యానం చేయమన్నా. నువ్వు ఎవరిలో నేను ఉన్నా నన్ను ధ్యానం చేయమని భగవంతుడు చెప్పాడు. భగవంతుడు నన్ను మీరు పుస్తకాలను కాదు ధ్యానం చేయవలసింది, నువ్వు ఎవరిలో నన్ను ధ్యానం చేయండి అప్పుడు నీకు తెలియబడతానని భగవంతుడు చెప్పాడు. అంతేకాదు మీకు నాలుగు శ్లోకాలు నోటికి వస్తే మా ఇంత పండితులు లేదనుకుని మాకు చదువు వచ్చేసిందని అనుకుంటే మీరు బోర్లా పడతారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. మా ఇక్కడే ప్రారంభమవుతాం. నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలనుకోకుండా మీరు ఏమైనా పని చేస్తున్నారు అసలు? అలా అవ్వాలి ఇలా అవ్వాలనుకునే పని చేస్తున్నాం. ఇదే మాది ఎక్కడైనా పెద్ద గడ్డి మీద కనిపించింది అనుకుని ఇంత గడ్డి మీద మనకు కూడా ఉంటే బాగుందని అనిపిస్తుంది. మీ మాత్ర ఆత్మ తెలుసుకుని మీరు మనుషులతో స్నేహాలు చేస్తున్నారు కానీ మీరు పరమాత్మతో ఎక్కడైనా స్నేహం చేశారు? ఎవరైతే భగవంతుడితో స్నేహం చేస్తున్నాడో వారికి భగవంతుడు తెలియబడతాడు. కానీ మీరు ఎంతసేపు మనుషులతో స్నేహాలు కానీ ఎప్పుడైనా భగవంతుడితో స్నేహం చేశారు ఎప్పుడైనా అసలు మీ జీవితం? మీకు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళ, 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, ఇంతకాలంలో మీకు అనేక మంది స్నేహితులు వెళ్ళిపోయారు, కొత్త స్నేహాలు వస్తున్నాయి. కానీ ఎప్పుడైనా మీరు భగవంతుడితో స్నేహం చేశారు? బాగా అత్యంతమైన స్నేహితులు మీరు జ్ఞాపకం వస్తుంటారు కదా మనసులో. నిజంగా మీరు భగవంతుడితో స్నేహం చేస్తుంటే మీరు భగవంతుడు ఆత్మని జ్ఞాపకం వచ్చి ఉండేవాడు. అంటే మీరు చేయలేదు భగవంతుడితో స్నేహం. భగవంతుడితో స్నేహం మీరు చేశారనుకున్న హృదయంలో నిరంతరం మీకు భగవంతుడి జ్ఞాపకం ఉంటుంది. మనం అందరం సాధన చేస్తున్నాం ఆత్మను తెలుసుకోవాలని. అయితే మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు మనం ఎవరు మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేసేది ఎవరు? ఇప్పుడు ఎవరైనా ఉన్నాం మనం. అదంటే ఇప్పుడు మన ఆత్మగా లేము, మన అహంకారంగా ఉన్నాం. ఆత్మను తెలుసుకున్నది ఆత్మ తెలుస్తుందంటే ఇప్పుడు లేదనే కదా ఆత్మ. ఇప్పుడు లేని మళ్ళీ మధ్యలో వస్తుంది మన తర్వాత పోతుంది కదా. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడు ఆత్మ లేదండి. మనం తెలుసుకున్నది ఆత్మ వస్తుంది అనుకోండి, తర్వాత కొంతకాలంలో పోతుంది మధ్యలో వచ్చింది కాబట్టి. అట్లా పోయి ఆత్మ మనకు ఇప్పుడు ఎవరుగా ఉన్నామా? దానికన్నా బ్రేక్ వచ్చిందా? ఆత్మకు బ్రేక్ ఉంటుందా? మన అహంకారం కల్పించే అయ్యలో మనం అందరం కొట్టుకుంటూ, మన అహంకారం కల్పించే అజ్ఞానంలో మనం అందరం కొట్టుకుంటూ, ఈ అహంకారం కల్పించే సముద్రంలో పడి ఈదుకుంటూ నిజం లేదనుకుంటున్నాం, ఆత్మ లేదనుకుంటున్నాం. ఇది పెద్ద అడవి. మనం ఉన్నది పెద్ద అడవి. ఈ అడవి ఎవరు కల్పించారు? మన అహంకారాన్ని కల్పించింది. ఈ అడవిలో తిరుగుతూ దారి తెలియక ఆత్మ లేదనుకుంటున్నాం. అది ఏంటి? ఇక్కడ ఇమీడియట్ గా ఇక్కడ వెంటనే ఇక్కడ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను తెలుసుకోవాలనే బుద్ధి లేకుండా, ఆత్మను తెలుసుకోవాలనే డైరెక్ట్ బుద్ధి మనకు ఉండటం లేదు. కాలవేయ జన్మ ఎటువంటి వస్తుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఇటువంటి అబద్ధం గురించి వెళతాను. ఇక్కడ ఇంటికి నువ్వు ఆత్మ మీద గురి పెట్టడం లేదు మనం. ఇదే మాయ మనలో మన దోషం కాదు. నేను ఆ శబ్దం నీకు తక్కువ ఉపకారం చేస్తుంది, నిశ్శబ్దం ఎక్కువ ఉపకారం చేస్తుంది. శబ్దం కంటే నిశ్శబ్దం గొప్పది. శబ్దం చెవితో సమానం, నిశ్శబ్దం సముద్రంతో సమానం. ఏదో పని చేయటం వల్ల ఆత్మ తెలుస్తుందని అనుకోవద్దు. ఏదో పని చేయటం, ఏదో పని చేయటం వల్ల వచ్చేది కాదు. వచ్చే మొదలది ఏది? ఉండేది అంటే ఆచార్యుల వారు వ్యవహారానికి జగత్తు నిజమని ఒప్పుకున్నారు. కుండేటి కొమ్ము ఉంటుంది అసలు? కానీ కుండేటికి అసలు కొమ్ము ఉంటుందని అలా కొమ్మే లేదు. కుందేడు కొమ్ము లావుగా ఉంటుందా, సన్నంగా ఉంటుందంటే ఎవరైనా చెప్తారా? కుమ్మేరేది కుందేడు అంటే వ్యవహారానికి జగత్తును ఒప్పుకున్నప్పటికీ వాస్తవంలో జగత్తు లేదంటారు ఆచార్యులు వారు. కొంతమంది వాళ్ళు ఉపకారం చేస్తున్నామండి, ఏడకు ఉపకారం చేస్తున్నామండి, ఎంత సేవ చేస్తున్నామని అంటున్నారు. దానివల్ల కూడా అనేక మందికి అహంకారం పెరిగింది. ఉపకారం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ఇందులో ఎవరో ఒకరు ఉన్నారు కదా ఉపకారం చేయాలి, సేవ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు? అంటే మీరు ఎంత సూక్ష్మం, ఎంత నిపుణులుగా ఉండాలి మీకు అర్థం అవడం కోసం చెబుతున్నాను. కొంతమంది రూపాయి ఉపకారం చేసి 2 రూపాయలు అహంకారం పెంచుకుంటారు. చేసి 2 రూపాయలు ఉపకారం, అహంకారం 2 రూపాయలు పెంచుకుంటారు. అది మీరు ఈశ్వరుడు దూరం అవుతున్నారు కదా, ఈశ్వరుడు దూరం అవుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఆలోచించవలసింది, నేను ఎవరికి ఉపకారం చేయాలి, మీరు ఎవరో ఎవరైతే అంటున్నారో ఆ ఎవరు? తర్వాత ఉపకారం కేంద్రీకరణ కంగారు పడకండి. ఆయన ఎప్పుడైనా పట్టుకున్నారు, వాసన ఎప్పుడైనా చూశారు, అది ముక్కు మొక్కను ఎలా ఉంటుందో మీరు చూశారు. ఉపకారం చేయి, మీరు లోపల ఉపకారం చేయాలనుకున్నాను. తర్వాత చేద్రీకరణ ఉపకారాలు కేంద్రీకరణ కంగారు పడద్దు. చేతులు కానీ అది ఎవరు ఉపకారం చేయాలని అని కూడా ఎవరు లోపల? అసలు మనకు కనిపిస్తుంటుంది జగత్తు, మనలో జీవభావన, ఇవన్నీ కూడా స్వప్నం. ఇంకేది మన దారి నిద్రలో మీకు జీవభావం లేదు, లోకభావం లేదు, దైవభావం ఉంది. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి, మీరు గాఢనిద్రలో మీరు ఉండగా మీ జీవుడు, మీ మనస్సు మీకు గుర్తుందా? మీ దేవుడు గుర్తున్నాడా? లేదు. ప్రపంచం గుర్తుందా? లేదు. మీ దేహం కూడా లేదు, మీ జీవుడు కూడా లేదు, మరి దేవుడు కూడా లేదు, ఏమీ లేదు, లోకం కూడా లేదు. కానీ గాలి మధ్యలో మనం ఉండడం ఆయుధం నిద్రపోతున్నాం. ఏ మన శరీరంతో మనం సంబంధం లేకుండా ఉంటున్నాం. చావు చూడ కానీ పుట్టుకు చూడ కానీ ఏమి సంబంధం లేకుండా గాలి మధ్యలో మనం ఉండడం. ఆ గాలి మధ్యలో ఉన్న ఎవరు మనం? ఆ గాలి మధ్యలో ఉన్న గాలి మధ్యలో ఉన్నాం కదా. ఆ గాలి మధ్యలో ఉన్నది ఇప్పుడు కూడా ఉంది మనకి. ఆ నిద్రలో ఉన్న చిట్టు ఇప్పుడు కూడా ఉంది మనకి. అయితే ఆ చిట్టు ఎందుకు అనుభవం అవటం లేదు మనకి? కలంపు కారణం. అంటే భగవాన్ ఏమన్నారంటే స్లీప్లెస్ స్లీప్ కావాలి. భగవాన్ ఏం చెప్పిందంటే స్లీప్లెస్ స్లీప్, నిద్ర కానీ నిద్ర కావాలన్నారు. ఎవరికైతే నిద్ర కానీ నిద్ర వచ్చిందో వాడికి వాడి జ్ఞానం అవుతాడని చెప్పాడు. నేను నిద్రలో ఎలా ఉంటున్నారో జాగ్రత్త అవసరం ఎలా ఉన్నామన్నారు, వాడికి జ్ఞానం అవుతాడు. స్లీప్లెస్ స్లీప్, మీరు నిద్రలో ఉండాలి, అది నిద్ర కాకూడదు. అంటే మీరు ఎలా నిలుపుగా ఉండాలి? రాత్రి నిద్రలో ఉన్న స్థితి తెచ్చుకోవాలి. వాడి జ్ఞానం, వారి సమాజ స్థితికి ఉంటాడు. ఈ యావత్ సృష్టిని నడిపిస్తున్నటువంటి పరమేశ్వరుడు మీ కష్ట సుఖాలను చూడలేడా? మిమ్మల్ని నడపలేడా? మీ బాధను మోయలేడా? యావత్ సృష్టిని మోస్తున్నాడు కదా, మిమ్మల్ని మోయలేడా? మీ బాధను భరించలేడా? సోదర మహాశయుడా, నిజమైన త్యాగం ఏమిటంటే మన అహంకారాన్ని విడిచి, ఎవరైతే తన అహంకారం అంటాను విడిచిపెట్టినాడో వాళ్ళు త్యాగం. వాళ్ళకే జ్ఞానం, జ్ఞాని అవుతాడు. జ్ఞాని కాని వాడు సుఖ కాలేడు. మనం సూర్యుడి పేరుతో భక్తి పేరుతో అహంకారాన్ని పెంచుకుంటే జ్ఞానానికి దూరం ఉంటుంది. ఎవరికైతే అహంకారం రాలిపోయిందో స్వరూపం అక్కడే ఉంది. నన్ను దేవుడి నుంచి ఏదైతే వేరు చేస్తుందో, నా స్వరూపం నుంచి నన్ను ఏదైతే వేరు చేస్తుందో, నాలో ఉన్న వెలుగు నుంచి నాలో ఏదైతే వేరు చేస్తుందో, నాలో ఉన్న సహజమే నుంచి సుఖాల నుంచి ఏదైతే వేరు చేస్తుందో, ఆ వేరు చేసి దాన్ని పోగొట్టే వాళ్ళు గురువు. నాలో నిజమైన సుఖం ఉంది. అయితే సుఖం నా అనుభవం లేదు. నా అనుభవంలో లేకపోతే, నా అనుభవం లేకుండా ఆ సుఖండి నన్ను ఏదైతే వేరు చేస్తుందో, ఆ కాంతి నుండి ఆ శాంతి నుండి నన్ను అయితే ఏది ఏదైతే వేరు చేస్తుందో, దాన్ని కింద పడగొట్టేవారే గురువు. వాడే నిజమైనప్పుడు కొంతమంది అంటే ఉంటారు, మీ వల్ల నా పేరు మా పేరు కొంత శాంతి వస్తాను. అది కూడా అవ్వద్దు. నా వల్ల నీకు శాంతి అవ్వడం కాదు. నేను మీకు జ్ఞాపకం వస్తే, ఆ జ్ఞాపకం రావటం వల్ల మీ మనసు అంతర్ముఖం అయితే, మీ హృదయంలో ఉన్న సుఖమే, మీ హృదయంలో ఉన్న శాంతి, మీ మనసులో తల్లి సుఖం వస్తున్నాను. నా వల్ల వస్తాను అనుకుంటారు, నా వల్ల కాదు, మీ వల్ల. మీ వల్ల శాంతిగా ఉండండి, సుఖంగా ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఒకటి అంటారు, అది నిజం కాదు. మీ శరీరం ఎటువంటి, నా శరీరం ఎటువంటి. నేను జ్ఞాపకం వచ్చానుకోండి, మీరు జ్ఞాపకం రావటం వల్ల కాదు, మీ మనసు అంతర్ముఖం అండి అనుకోండి. మీ మనసు అంతర్ముఖం అయినప్పుడు మీ హృదయంలో ఉన్న శాంతి, మీ హృదయమైన సుఖాన్ని మీ మనసు అనుభవిస్తాను. అది మీరే నాది కాదు, కానీ నా వల్ల వచ్చిన దాని వల్ల మీకు కనిపిస్తారు రావద్దు. ఆత్మకు మరొక పేరే సుఖం. మనందరికీ సుఖం కావాలి. సుఖం అక్కర్లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇందులో ఏదైనా అక్కర్లేదని చెప్పొచ్చిన కానీ మాకు సుఖం అక్కర్లేదని చెప్పేది ఎవరైనా ఉన్నారు? కానీ మనలో ఉన్న దోషం, మనలో ఉన్న లోటు ఒకటి. మనలో ఉన్న దోషం ఒకటి, మనలో ఉన్న లోటు ఒకటి. సుఖం అందరికీ కావాలా? సుఖం ఎక్కడ ఉందో మనకు తెలియదు. మన అందరికీ సుఖం కావాలి, కానీ మనలో ఒక్కరికి కూడా సుఖం ఎక్కడ ఉందో తెలియదు. ఎవరైతే తన దేహ ప్రవర్ధన సంతోషంగా అనుభవించారో వాళ్ళకి కొత్త వసంతం వస్తుంది. మన దేహంతో ఏ పని చేయాలో ఆ పని అలాగే తప్పదు మనం చేయాలి. అది చేసేది బాధపడుతూ చేస్తే, బాధపడుతూ చేయడం కంటే సంతోషంగా చేస్తే మనకు జ్ఞానం పొందాలి. చెబితే అలాగే తప్పదు. బాధపడుతూ చేయడం కంటే సంతోషంగా చేసేయటం మంచిది. నిర్వచించటానికి, దాన్ని డిఫైన్ చేయడానికి ఏది ఏది లేదండి. మాయ దాన్ని నిర్వచించి చెప్పలేము. మాయ మారుతున్నది, మారు ఉన్నదాని వల్లే కనిపిస్తుంటుంది. లేదు, ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. నేను మారి నిజంగా ఉంటే ఇది పోదు. నిజంగా ఉంది ఎక్కడికి పోతుంది? పోదు. ఉన్నదాని లేదు కానీ ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. కానీ మాయ ఎక్కడుంది? పాలకలో జరుగుతుందా? మనం బజార్లో జరుగుతుంది. మాయ నుండి ఎప్పుడైనా చూశారు? దాన్ని అందరూ తెలిస్తే కదా అసలు మనకు. నేను పట్టుకోవడానికి అందరూ మాయను జయించడం కష్టం, మాయను జయించడం కష్టం అంటారు కదా. అసలు మాయను నిర్వచించలేమని చెబుతున్నారు ఆచార్యులు. మాయ ఇట్టిది అట్టిదని మనం చెప్పడం అట్లా. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పడం దాన్ని నిర్వచనానికి ఉండలేదు. ఆయన ఆచార్య వారు చెబుతున్నారు. మనం చెప్పుకున్నాం ఇక్కడ మాయ అనేది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అసలు ముందు అర్థం అవ్వాలి కదా మాయను జయించడం కోసం. మాయను జయించాలంటే మాయ అంటే ఏంటి అర్థం అవ్వాలి కదా. మాయ ఇంకేంటో అర్థమవుతుంది, మాయ ఎలా జయించగలరని, మాయను జయిస్తేనే కానీ ఇష్టమైన పనులు ఎదగలరని. ఇది ఇదే తెలియదు సార్, నీ ఒక చిన్న పాయింట్ నేను అర్థం చేసుకుని కీలకం ఇది. మాయ అంటే ఎలా ఉంటుంది, మాయ నిర్వచించడం ఆచార్య గారు చెప్తున్నారు బాగుంది, మాయ అనేది ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూశారు, మాయ మాయ అంటే ఏమి, మీ తలంపే మాయ. మీ తలంపులు వస్తున్నాయి కదా, అది మంచి తలంపులో ఉండే చెడ్డ తలంపులో ఉండే తలంపులు వస్తున్నాయి కదా, ఏమండి తలంపులు వస్తున్నాయి లేదు మీకు, మాయనే మీ తలంపు రూపంలో వస్తుంది. మీరేం చేస్తున్నారు, మీ తలంపులు వదిలేసి బయట వెళ్తున్నారు మాయ కోసం. మీ తలంపే మాయ, మాయ అనేది ఎక్కడ బయట లేదు, మాయ అనేది మీ తలంపు రూపంలో వస్తుంది. మీరేం చేస్తున్నారు, తలంపులు వదిలేసి బయట వెళ్తున్నారు మాయ కోసం. మాయ ఎలా ఉంటుందో మాయ దొరకదు, ఇంకేది బయట ఉంటే వస్తుంది. మీ ఎవరు మీ మాయ అనేది ప్రతి ఒక్క తలంపు రూపంలో ఉందో తలంపు రూపంలో వస్తుంది. ఒక మాట చూసినా నన్ను క్షమించండి, హరే కృష్ణ హరే రామ లేదా అరుణాచల శివ అరుణాచల శివ ఇలా అనుకుంటున్నాను, నామం చేసుకుంటున్నాం. ఇదంతా చేసింది ఎవరు, మన మనస్సే చేస్తాంది, ఇదంతా మెంటల్ యాక్ట్. అయితే ప్రాపంచిక తలంపు నుంచి మనస్సును బయలు తీయటం కోసం నామం పెట్టారు, కానీ ఇది కూడా మనస్సే చేస్తాం. హరే రామ్ అంటే ఎవరు అంటున్నారు మనస్సే, హరే కృష్ణ అంటే ఎవరు అంటున్నారు మనస్సే, హరే శివ అంటే ఎవరు అంటున్నారు మనస్సు. ఇదంతా మనస్సు చేసే గాయ. మీ మనస్సు యొక్క మూలాన్ని కనుక మీరు తెలుసుకుంటే, మీరు ప్రార్థించే రాముడు కానీ, మీరు ప్రార్థించే కృష్ణుడు కానీ, మీరు ప్రార్థించే యేసు కానీ, మీరు ప్రార్థించే శివుడు కానీ వచ్చి మీరు దర్శనం ఇచ్చి మీరు కళ్ళు వచ్చి చూడాలనిపించింది. మీ మనస్సు మూలం మీకు తెలుస్తుంది. ఇంకొకటి మీరు దేవుడు ఎందుకు ప్రార్థిస్తున్నారో సుఖపడదాం అని, అంతే కదా ఆ సుఖం ఎందుకు అయిపోతారు, మీరు దేవుడితో పని ఎవరు మీకు. ప్రతి వాళ్ళు దేవుని ఎందుకు ప్రార్థిస్తున్నారు సుఖపడదాం, ఆ సుఖం ఎందుకు ఏమవుతారనుకో, మీరు ప్రార్థించే దేవుడితో మీకు పని ఉండదు. మన దేవుని స్మరించడం కూడా మన మనస్సు చేసే పని, అది కూడా తలంపే, ఇది కూడా మాయలో భాగమే. నేను అందరికి వచ్చేది మీరు అర్థం చేసుకుంటే ఈ శకంలో జ్ఞానం అవుతారు. మీరు విష్ణువుని ఆరాధించండి, లేదా శివుణ్ణి ఆరాధించండి, లేదా మరొక దేవుణ్ణి ఆరాధించండి, బహిర్ముఖమైన మనస్సుకి జ్ఞానం తెలియబడదు. అసలు లక్ష్యం లేదని గోలేదు, అసలు మా లౌకిక మాట వదిలేదు. ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు అసలు మీ లక్ష్యం ఉంటే అడగండి, అసలు అయ్యా రామభక్తులో కృష్ణ భక్తులు అంటే మనకు అనవసరం, క్రైస్తవులు లేదా మహమ్మదులు అంతా అవసరం, లౌకిక మాట వదిలేయండి. ఈ భక్తి మార్గంలో ఈ భక్తి అంటే చాలా ఇష్టమైన మనుషులు కూడా మీరు మీ లక్ష్యం ఏమిటి, అసలు మీరు దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు, మీరు దేవుని తెలుసుకోవడానికి సాధన చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమండి. ఎవరి ముఖం చూస్తే మన మనస్సు అంతర్ముఖం అవుతుందో వారే మహాత్ములు. మనస్సును అంతర్ముఖం చేయాలి గురువు చేసే మొదటి పని, మధ్య పని, చివరి పని కూడా. నేను మాయ అనేది ఎక్కడుంది, నా తలంపు రూపంలో వస్తుంది మాయ, నాలో నాలో మాయ ఉండదు, ఎలా వస్తుంది నాలోకి, నేను మాయని చెబుతున్నది, మాయని చెబుతున్నది, దానికన్నా మేషాలు ఉన్నాయా లేవు, గడ్డలు ఉన్నాయా లేదు, గడ్డలు లేవు మేషాలు లేవు, దానికి దానికి ఏమంటున్న రూపం ఉందా, రూపం లేదు, ఏమి లేదు, మరి ఎలా వస్తుంది, నా తలంపు రూపంలో వస్తాను, తలంపు రూపంలో వచ్చి నేను ఆడిస్తాను మాయ. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తాం నాకు, లోపల తలంచే ఉంటే తలంపు వస్తుందో, తలంచే లేకుండా తలంపు వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి, లోపల తలించి తలంచేవాడు ఒక ఎత్తు ఉంటే తలంపు వస్తుందా, తలంపు తలించేవాడు అంటే లేకుండా తలంపు వచ్చేస్తుంది. తలంచేవాడు కావు ఊరికి వచ్చేస్తున్నాయి తలంపులు, లోపల మీకు ఊరికే తలంపులు వచ్చేస్తున్నాయి, తలంచేవాడు ఎవరైనా లోపల ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా, అది లేకుండానే తలంపు వచ్చేస్తుంది. ఈ కఠిన పాయింట్ అర్థం చేసుకోండి, లోపల తలంపులు వస్తాయంటే తలంచేవాడు ఉందా లోపల, అది లేకుండా తలంపులు రాదు. ఆ తలంచేవాడు ఎవడు, వాడే జీవుడు, ఆ తలంచేవాడే జీవుడు. వారికి అని వారికి కొత్త దేహాలు కావాలి, వారికి ప్రకృతి కావాలి, వాడే తలంచేవాడు. ఆ ఎవరాడు ఆ తలంచేవాడు, వాడే జీవుడు, వాడెవడు వాడే, వారికి మరొక పేరే అహంకారం, ఆ జీవుడికి మరొక పేరే అహంకారం. అని లోపల జీవుడు ఉన్నంత కాదు జీవలక్షణాలు ఎక్కడిపోతాయి, నిగ్రహం ఏం చేస్తుందో ఇలా నీకు విషయం అర్థం కాదు. ఒక నిగ్రహం నిగ్రహం అంటే కెమికల్ శక్తి నిగ్రహం, భగవంతుడు వసుదేవ స్వామి చెప్పాడు గీతలో నిగ్రహం నిగ్రహం అంటున్నాం, నిగ్రహం ఏం చేస్తుంది, నీకు విషయం అర్థం కాదు, పక్కన లైటిస్ బయటికి పెట్టారు. అందరికీ మన అందరికీ జ్ఞానం కావాలని ఎవరికి వస్తాం జ్ఞానం, నిగ్రహానికి కలిసింది మీకు విషయం అర్థం చేసుకోకుండా ఇప్పుడు నిగ్రహించుకుని వెళ్ళి రావట్లే దీంతో ఒక పడస్తుంది ప్రకృతి. నేను మాయలో నిగ్రహానికి కలిసింది, నిగ్రహం ఏం చేస్తున్నాడు, కొంతమందికి నిగ్రహం వల్ల ఆగ్రహం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. విషయం అర్థం చేసుకోవడం ప్రయత్నం, మీ బలవంతా నిగ్రహించుకుంటే రాగదు, డిస్క్రిమినేషన్ అవసరం, మీ విరదీసుకునే శక్తి అవసరం. మరి ఎవరు జీవుడు, మీరు జీవుడు ఉంటేనే దేవలక్షణాలు వస్తున్నాయి, జీవుడు లేకపోతే దేవలక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి. నాకు శరీరం ఉంటే రోగం వస్తుంది, కానీ శరీరం లేని రోగం ఏంటి, అసలు శరీరం ఉంటే లేదు రోగం వస్తుంది, శరీరం లేని రోగం ఏంటి, అదే లోపల జీవుడు ఉంటే అంటే అహంకారం ఉంటే దానికి సంబంధించిన లక్షణాలు వస్తాయి, లోపల జీవుడే లేదనుకున్న వాడి లక్షణాలు ఏమవుతుంది, దాని లక్షణాలు కాదు. దేవలక్షణాలు అంటే దేవుడు దేవత్వం అంటేనే దేవలక్షణాలు వస్తాయి. దేవత్వం కలిపి దేవలక్షణాలు రావు. శంకరం ఉన్నవాడికి అజ్ఞానం, శరీరం ఉన్నవాడికి రావు. అయితే మా ఎలా ఉంటే అహంకారం ఉన్న వాళ్ళు మళ్ళీ లోపల ఇక్కడ ఉంది, లోపల మనం దైవీదంత లోపలే జరుగుతాం. బయట ఏంటండి, మీ కోపం వస్తాం అనుకుని బయట నుంచి వస్తుందో లోపల నుంచి వస్తుంది, లేదా కామం వస్తాం అనుకుని బయట నుంచి వస్తుందో లోపల నుంచి వస్తుంది, లేదా ద్వేషం వస్తాం అనుకుని బయట నుంచి వస్తాము లోపల నుంచి వస్తుంది, సమస్తమే లోపల నుంచి వస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాను మీ మనసు లోపల గింటే. మీరు మంచి గుణాలు రానివ్వండి, చెడ్డ గుణాలు రానివ్వండి, బయట నుంచి వస్తేనే లోపల నుంచి వస్తుంది. ఇదే సమస్యపై లోపల నుంచి వస్తున్నాయి. లోపల నుంచి వస్తా అంటే ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరేదో ప్లేస్ ఉండాలి కదా, ఎక్కడి నుంచి ఏమి వచ్చేస్తున్నాయి? ఇక్కడ ఒక పాము వచ్చింది అనుకోండి, దాని ప్లేస్ ఎక్కడ రెసిడెన్స్ ఉండాలి, దానికి ఏ పొట్టలు ఉంచు, దాని చెట్టు కింద దాని మఠం ఉండి ఇక్కడ వస్తుంది. అదే మీలో గుణాలు వస్తాయంటే మీలో ఎక్కడ దాస్తులు ఉన్నాయి, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ప్లేస్ మీకు కనిపించే వరకు గుణాలు బయటకు వెళ్ళవు. మీ జన్మలో కావచ్చు, మరో జన్మలో కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, మరో లోకంలో కావచ్చు, కానీ గుణాలు దారి ఇవ్వవు. ఆ ప్లేస్ అర్థం అవుతాయండి. ఏ దేవుడు మీకు సహాయం చేయలేదు ఆ ప్లేస్ మీకు అర్థమవుతాయి. అంతే భగవంతుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే నన్ను ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నేనే గతిని ఎవరైతే నమ్ముకుని జీవిస్తున్నారో వారికి ఆ జ్ఞానం అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదిస్తాను. ఆ బుద్ధిని నేను ప్రసాదిస్తాను. ఏ రకమైన బుద్ధిని ప్రసాదిస్తే వారికి జ్ఞానం అందుతుందో, వారి మంచి లక్షణాల వల్ల, వారి మంచి గుణాల వల్ల, వారు నా పట్ల భక్తి వల్ల అటువంటి బుద్ధిని ప్రసాదిస్తానన్నాడు ఆయన కూడా. ఆ బుద్ధి వల్ల మీరు జ్ఞానాన్ని చేరుకుంటారు. అయినా మనలో సద్బుద్ధిని ప్రసాదించి తండ్రి అని మనలో ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం? సద్బుద్ధి ఎవరికి కావాలండి? ఓ తండ్రి నా సద్బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది? తర్వాత ప్రార్థించిన తర్వాత మన గ్రాండ్కి ఎత్తడో ఏ విషయం ఇస్తాడో లేదు, అసలు ప్రార్థించే వాళ్ళు మనం ఎంతమంది ఉన్నాం? సద్బుద్ధిని ప్రసాదించు. అంత లోపల నుంచి వస్తాను కదా, బయట తొక్కేంటి, ఎడి చూపు, బయట చూస్తేమో, బయట ఏముంటాడు బయట? మరి మీరు చెప్పి మాటలు అబద్ధాలు అయితే మీరు చెప్పండి, మీరు లోపల నుంచి వస్తున్నాయి, ఏ వచ్చింది బయట నుంచి వస్తున్నాయి? నేను చెప్పి సరిచెత్తుకోవాలి, లేకపోతే అది ఎత్తుకోను. లోపల నుంచి వస్తున్నాయి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఈ విషయం మీరు అర్థం అయితే ఈ శకంలో మీరు జ్ఞానం అవుతారు. వాయుదాటు పనిలేదు దీనికి, అసలు పోస్ట్ పేమెంట్ పనిలేదు. ఇంకా వస్తువు నిర్ణయం ప్రకాశిస్తుంది కాబట్టి, వస్తువులు ఎవరేదిగా ఉంది కాబట్టి, ఎలా నుంచి చెప్పాలంటే మనం లేదు, నిజం ఉంది. నిజాన్ని ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాడు లేడు, నిజం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి, నిజాన్ని తెలుసుకోవాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అందరూ అనుకుంటున్నాం మనం. దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నాడు నిజంగా లేదు, సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు నిజంగా లేదు, ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్నాడు నిజంగా లేదు. సత్యం ఉంది, సత్యాన్ని తెలుసుకునే వాడు లేడు. అందుకే మాయని ఎవరు నిర్వచనం చేయాలంటున్నారు ఆచార్య చంద్ర. మనందరికీ నిజాన్ని తెలుసుకోవాలి, దేవుడు మరి ఇక్కడ ఎందుకు వచ్చినట్టు మనం అందరం దేవుణ్ణి తెలుసుకోవాలి కదా. ఆచార్య ఏం చెబుతున్నాను, దేవుడు అన్నమాట నిజం, దేవుని తెలుసుకోవాలనుకున్నది అవసరం అంటున్నారు. అది మరి సాధారణంగా ఎవరు చేస్తున్నారు? ఉన్నాడని మనం ఒప్పుకున్న తర్వాత సాధన చేయమన్నారు, బరువుని తీసుకొచ్చి ఇచ్చిన పడేస్తామండి. దేవుని తెలుసుకునే వాడు ఒక ఉన్నాడని మనం ఒప్పుకున్నాం కాబట్టి ముందు ఒక లేని వాడికి పేద కూర్చోబెట్టాం కాబట్టి సాధన చేయండి అని అన్నారు. మరి ఈ సాధనలో దెబ్బలాట్లు ఒకరు యేసుక్రీస్తు గొప్పవాడు అని ఒకరు, రాముడు గొప్పవాడు, అది ఒకటి ఆ కృష్ణ వీళ్ళందరికంటే గొప్పవాడు అని చెప్పడం మన ఇందులో దెబ్బలాట్లు ఇదే మోసకత్వం. ఇది మాయే. ఆ మతం గొప్పదని, ఈ దేవుడు గొప్పవాడని, ఈ గురువు గొప్పవాడని, ఆరు ఎంతమంది గురువులు ఉన్నారు? ఉన్నది ఒకటే వస్తుంది ఆత్మ. గురు శబ్దానికి ఎవరు అడుగుతారు? ఎవరైతే ఆత్మను దర్శించాడో వాడు గురువు అవుతాడు. ఆత్మను దర్శించిన వాడు గురువు కాదు. ఓ నాలుగు మాటలు చెప్పినట్టు మాత్రం చేసే వాడు గురువు కాదు, ఆత్మను దర్శించిన వాడు గురువు. ఉన్నది ఒకటే వస్తూ, ఇంకెందుకంటే ఆరు గొప్పవాడైతే ఆరుగని ఇద్దరంటే వాడికంటే ఇది గొప్పవాడు, ఇంకంటే వాడు గొప్పవాడు. ఉన్నది ఒకటే వస్తూ, ఉన్నది ఒకటే వస్తూ అప్పుడు గొప్ప అని తక్కువ ఏంటంట? అర్థం అర్థం చేసుకుంటారా? లేదు రేపు వచ్చి మీరు డబ్బాను తీసుకొచ్చి డబ్బాలను ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతారు, కానీ మీరు లేదా నాలుగు ఏళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఏదో డబ్బు ఇక్కడ ఏదో సందర్భం అంటే సందర్భం కదా. కానీ ఒక నాలుగు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు సబ్జెక్ట్ ఆలోచించమంటే ఆలోచించండి, ఇదే మనం. కానీ ప్రశాంతంగా కూర్చోండి, మాటలు శ్రవణం చేయండి, ఇది మనసులో పెట్టుకోండి, పట్టుకున్న వాళ్ళకి మస్తకంలో రానివ్వండి, మీరు జాగ్రత్తగా మరణం చేయండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం రెండు నిమిషాలు భగవంతుడికి ప్రసాదించండి. మీ కాలంలో కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు భగవంతుడే ఇవ్వండి విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం. మీరు ఇదే మాయ, మీరు బాకీ పనులు ఇదేనే చేయగలుగుతున్నారు, కానీ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయటమే అయితే మాయ మీకు దారిపోవటం. అయితే బయట పనులు మీరు మంచి పనులు తెలియచ్చు, ఎలా చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నారు, దానికి పుణ్యం వస్తుంది అనుభవించండి. స్వామి వివేకానంద మాట చెప్తారు, తిండి ఎందుకు ఎక్కువ కోరుకున్న వాళ్ళు మంచి జన్మ కోరుకోవద్దన్నారు, పంది జన్మ కోరుకోమన్నారు. అందుకే ఎంత తిన్నా దానికి అయ్యిస్తేనే లేదు, దాన్ని చెప్పాలి. ఇప్పుడు మనకి ఏంటి తినాలి ఉంది కానీ అడ్జెస్ట్ చేస్తాను, ఏం చూడండి ఈ జన్మ అంటే మన అందరికీ తర్వాత శరీరం ఉంది, ఇంటి ఏం చేసుకుంటే ఈ చెప్పి ఈ శరీరం ఉంటుందో మన పని అంటే ఇంటికి వచ్చినట్టు ఈ శరీరం, ఈ శరీరం వల్ల మనం పొందవలసింది ఏంటి, మన గోల్ ఏంటి, ఏమి సాధించే ముందు నిర్ణయం చేసుకోండి. మీకు డబ్బు ఉంటే చందాలు ఇవ్వచ్చు, చందాలు ఇస్తే పుణ్యం వస్తుంది, జ్ఞానం రాదు. మీ చెబుతున్నది మీ ఇంద్రియాల దేవుడు మంచి పనులు చేయొచ్చు, దానివల్ల ఏమవుతుంది పుణ్యం వస్తుంది, జ్ఞానం రాదు. ఇంకా పుణ్యం లోపల కర్తృత్వం ఉంది, పుణ్యం చేసేవాడు ఇక్కడ నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను. ఆ కర్తృత్వం ఉన్నప్పుడు మీకు పుణ్యం వస్తుంది, కర్తృత్వం ఉన్నప్పుడు జ్ఞానం రాదు. ఎవరైతే కర్తృత్వాన్ని బయట చేస్తున్నారో వాళ్ళు జ్ఞానం అవుతారు. పుణ్యం వల్ల కనుక ఏదో కొన్ని పుణ్య కార్యక్రమాల కనుక వాళ్ళ జ్ఞానం వచ్చేసి దామడ వందకి బయటకు వచ్చారు జ్ఞానం. ముందు దొరలగారికి ఆడగారు జ్ఞానం వచ్చారు. ఇంకే వాళ్ళు ఎక్కువ కష్టపడి కట్టించారు. ఇప్పుడు ఏం లేదని మేము చేసుకుని ఇంటికాడ చేసుకున్న పని మానేస్తాం అనుకోండి, మానేసిన జ్ఞానం రాదు. చేసుకునే పని మానేస్తారు అనుకోండి, మానేసిన జ్ఞానం రాదు. సమర్థం వస్తుంది, జ్ఞానం రాదు, సమర్థం వస్తుంది. ఏం లేదు, మీ బుద్ధికి పని చెప్పండి. మీ శరీరానికి ఎంత పని చేస్తున్నారు అలా మీ బుద్ధికి పని చెప్పండి, నాకు జ్ఞానం వచ్చేస్తాం. మనం ఏం చేస్తున్నాం, అన్ని ఇంద్రియాలకు పని చేస్తున్నాం కానీ బుద్ధిని గాలి కొట్టేసాం. భగవంతుడు నడిపే డ్రైవరే ఉంటాయి అంటారు. కారులో కూర్చున్న వాళ్ళందరూ పెద్ద మనిషి లేదు, కానీ డ్రైవర్ మధ్య చాలా కాలం కారు ఎక్కాడు, అది ఏమవుతుంది అంటే కారు నడిపే డ్రైవర్ ఎటువంటాడో మన శరీరాన్ని, మన ఇంద్రియాన్ని, మన మనస్సుని, మన నడిపే అంత డ్రైవర్, మన బుద్ధే డ్రైవర్. ఈ డ్రైవర్ మనం గాలి కొదిలేసి మీద ఎన్ని పట్టుకుంటాం, మన బుద్ధిని ఎందుకు బాగు చేసుకోవాలి, మనం ఎందుకు ప్రయత్నం. అది డ్రైవర్ వాడే కలుస్తుంది, మన శరీరాన్ని నడిపేవాడు వాడే కదా. అది నడిపే వాడిని ఏం బాగు చేసుకుంటున్నాం మనసు, వాడిని వాళ్ళు బాగు చేసుకోకపోతే మనం ఎలా బాగుపడతాం, బుద్ధిని బాగు చేసుకుంటున్నా మనం ఎలా బాగుపడతాం. బుద్ధిని గాలి కొదిలేసి నేను బాగుపడాలి, నేను బాగుపడాలంటే ఎలా బాగుపడతాం అసలు. నేను నడిపేవాడు వాడే కదా, నా బుద్ధి నేను నడుపుతాను, ఈ బుద్ధి మిమ్మల్ని నడుపుతాను. బుద్ధి నిర్మలం అవ్వాలండి, బుద్ధి నిర్మలం అవ్వాలి. ఇది కుదిరిపోవాలి. మీరైతే బాగా డబ్బు ఉందనుకోండి, జ్ఞానం అది కుదిరి నేర్చుకోండి, ముందు పోండి డబ్బు పెట్టి. మాయని నిర్వచనం మాయని ఇటువంటిది అటువంటిది నిర్వచనం చెప్పలే మహా రాశారు వాళ్ళు. ఇంకా ఉందంటే ఉందని చెప్పలేదు, లేదంటే లేదని చెప్పలేదు, మాయ ఉందని చెప్పడం లేదని చెప్పడం అంటే నిర్వచనం కష్టం అంటే రాశారు వాళ్ళు. ఇంటికి ఆచారు అది ఉందని అనలేం, లేదని అనలేం. ఇది అసలు లేదనుకుంటాం అనుకోండి, మనం ఎవరు ఆడిస్తాం లేదు, మన మాయ ఆడిస్తాం మనం. సహనం అండి పెర్సానిఫికేషన్. కొంతమంది మనుషులను చూస్తే సహనం ఆ రూపం ధరించిందా అనిపిస్తుంది, ఓర్పు ఆ రూపం ధరించిందా అనిపిస్తుంది. వాళ్ళకి జ్ఞానం అలా సహనం ఎవరి రూపం అయితే వచ్చిందో వాళ్ళకి జ్ఞానం. నన్ను చదువు వల్ల సహనం రాదనుకోండి, చదువు వల్ల వినయం రాదనుకోండి, చదువు అనవసరం. అంటే మీరు ఆవేశం పడకండి, ఆవేశం పడితే రాదు. మీరు ఆవేశం వల్ల మంచి చేయొచ్చు, ఆవేశం వల్ల చెడ్డ చేయొచ్చు, కానీ జ్ఞానం మటుకు రాదు. మీరు ఏకాంతంగా కూర్చుని ఏకాంతంగా ఉన్నది మీరు ఎవరో మీకు తెలుస్తుంది. అందుకే భగవంతుడి గీతలో కొంత ఏకాంత వాసం అవసరం చెప్పారు 18వ అధ్యాయం. నలుగురిలో కూర్చుని అందరూ పెద్ద మనుషులే. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మతం ఏది, మీ నిజమైన మతం ఏదో మీకు తెలుస్తుంది. మీకు ఇటువంటి తలంపులు వస్తున్నాయి అవి చూసుకోవాలి. మీ హిందూ మతం అయితే ఉంది, క్రైస్తవ మతం అయితే ఉంది, మీరు రాముడు భక్తులు అయితే ఉంది, రాముడు భక్తులు అయితే ఉంది. మీలో ఉన్న అహంకారం రూపంలోని పెద్ద రాయని మీకు బయటికి లాగి పడేసేవాడు, బయటికి లాగి బయటకు ఓడదీసి బయటకు పడేది ఓడదీస్తుంది ఒక్కడే. ఆ రాయి బయటకు వస్తే ఇంకా నాకు దారి కనపడు. మీ అహంకారం మీకు బరువు కానీ బయటకు తీయడానికి ఈశ్వరుడికి బరువు కాదు. మీకు డిక్షనరీలో అసాధ్యం ఉండదు కానీ ఈశ్వరుడికి ఏది అసాధ్యం కాదు. మనకు అసాధ్యమైన కూడా ఈశ్వరుడికి సాధ్యం. మీ భక్తి పేరు చెప్పి సఫరింగ్ వద్దు, ఎవరు బాధపడకండి. మానసిక వ్యాధంలో బాధ వస్తుంది, శారీరక వ్యాధంలో బాధ వస్తుంది. ఈ భక్తి పేరు చెప్పి మీరు ఎవరు బాధపడకండి. మీరు సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం అని అనుకుంటున్నారు. మీరు సాధన చేస్తున్నారు కూడా మంచిది, ఎవరో కానీ మీ బట్టి ఎవరుకుంటున్నారు. ఇది మళ్ళీ రేపు రమణ జయంతి కాబట్టి రేపు మధ్యాహ్నం 12 లోపులు రేపు 11 గంటలకు 12 గంటలకు వస్తారు. ఈ సాధన చేస్తున్నాం కదా, మనం ఎంతకాలం నుంచి సాధన చేసి కూడా ఎవడు, ఈ సాధన చేసి కూడా ఎవడు, మరో ఉన్నాడు సాధన చేస్తున్నాడు, ఈ సాధన చేసి కూడా ఎవడు, ఇది ఎక్కడున్నాడు, ఈ గుర్తు ఏమిటి, ఈ మకాన్ ఏంటి, ఏ ఎక్కడ ఏ మకంలో ఉంటున్నాడు వీడు, ఈ సాధన చేసి కూడా ఎవడు, ఇలా సరైన నీ పట్టు రేపు రేపు ఎలా ఉంటుంది నీ మనస్సు. ఈశ్వరుడు ఎప్పుడు వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఎలా వస్తాడు, టైం ఆయన డిశ్చార్జ్ చేసుకుంటాడు. మిమ్మల్ందరినీ ఈశ్వరుడు ఎన్నుకున్నాడు, ఎన్నుకోవటం పూర్తయిపోయింది. కానీ నీ అజ్ఞానం ఎక్కడ దొంగలిస్తాడో, ఎలా దొంగలిస్తాడో టైం అన్నట్టు క్యాన్ ఇచ్చి పెట్టి మిమ్మల్ందరినీ సెలక్షన్ చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఎప్పుడు ఈశ్వరుడు ఏ రూపంలో వస్తాడో, ఎలా వస్తాడో, ఎలా మీ అజ్ఞానాన్ని తొలగిస్తాడు, అది ఆయన ఆయన పని. ఇంకా ఈశ్వరుడు కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోతే ఇక్కడికి ఆదివారం మీరు రాను కాదు. నేను ఏదో చెబుతున్నాను కాబట్టి మీరు ఎందుకు వస్తున్నట్టుగా కారణం కనిపిస్తుంది కానీ నిజం కాదు. ఈశ్వరుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోతే ఇక్కడ రాదండి. మీరేం బరువు మోయొద్దు, బరువు అంటే ఈశ్వరుడు మీద, ఈశ్వరుడు మీద ఈశ్వరుడు మీద మీరు బరువు వేస్తే మీరేం మోయాక బరువు మోయటం వల్ల దుఃఖం వస్తుంది. ఏం బరువు మోయొద్దు, ఈశ్వరుడు మీద వెళ్ళండి. మీరు ఈశ్వరుడికి ఎదురు తేరవద్దు. ఈశ్వరుడికి ఎదురు బరువు అంటే ఈశ్వరు మీద వేయండి, ఈశ్వరుడికి ఎదురు తేరవద్దు. తర్వాత కొంతమంది నాకు ఈ పాద నమస్కారాలు చేస్తున్నారు, సాధన నమస్కారాలు అక్కర్లేదు. మీరు ఈ విషయాన్ని బట్టి సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మీ మనస్సును కుదురుగా ఉంచుకుని విషయాన్ని విన్న మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అదే నిజమైన నమస్కారం. నేను చెప్పిన మాటను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకుంటే నన్ను గౌరవించినట్టు. ఎందుకు నేను ఆకులు గాలి చేతులు ఎలా ఉంటాయో మనం ఈశ్వరుడి చేతులు ఎలా ఉండాలి. కొంతమంది కోరిక నెరవేరటం వల్ల కూడా భక్తి పెరుగుతుంది. మనకి భగవంతుడు ఈ కోరిక నెరవేర్చాడు కదా అని భక్తి పెంచుకున్నాం, అలా పెంచుకుంటారు. ఆ లోప బయట ఉన్న భగవానికి మీరు దండలేసినా, దీపారాధన చేసినా, అష్టోత్తరాలు చేసినా, సహస్రనామాలు చేసినా, ఆ భగవాన్ మీకు చేసే సహాయం అంటే మీరు మీ లోపల ఉన్న భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ బయట ఉన్న భగవంతుడు నిజం కాదు, మీ లోపల ఉన్న భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడానికి సహకరిస్తాడు బయట ఉన్న భగవంతుడు. ఇంత మీకోసం, ఆయన కోసం కాదు. భగవాన్ కోసం ఇదంతా చేస్తున్నారు మీకు అనిపించవచ్చు, కానీ భగవాన్ కోసం అనిపించినప్పుడు అది నిజం కాదు. మీకోసం మీరు చేసుకుంటారు. దీపారాధన చేసినా మీకోసమే, దండ వేసినా మీకోసమే, క్షీరాన్ని వండుకున్నా మీకోసం. భగవాన్ అన్నారు నాకంటే దేవుడు గుళ్ళో ఉన్న దేవుడే మెరుగు, గుళ్ళో ఉన్న దేవుడే మెరుగు. ఇంకే గుళ్ళో ఉన్న దేవుడు కానీ చూపించి పట్టుకుపోతున్నారు. క్షీరాణం ఏంటి, అరటిపళ్ళు ఏంటి చూపించి పట్టుకుపోతున్నారు. నన్ను క్షీరాణం తాగమంటున్నారు, అరటిపళ్ళు తేరమంటున్నారు. నా పుట్టినరోజు మీరు అందరూ చేస్తున్నారు. నా పుట్టినరోజు చేసే బదులు మీరు పుట్టినరోజుల్లో నేనే నీ నేనే ఎక్కడ పుట్టిందో మీ పుట్టినరోజు నేను కనీసం చూసుకోండి. నా పుట్టినరోజు చేస్తే మీకేమొస్తుంది? మీరందరూ నేను ఎలా నా శరీరం పుట్టినరోజు ఎలా అవుతుందో అలా మీ శరీరాలు పుట్టినరోజులు ఉన్నాయి కదా. మీకు కనీసం 365 రోజులు ఒకరోజైనా మీరు పుట్టినరోజు వస్తున్నాయి కదా. ఆ పుట్టినరోజున ఈ నేనే తలపు ఎక్కడ పుట్టిందో మీ పుట్టినరోజు నేనే చూసుకోండి. కనీసం ఈ శవానికి దండలు ఇస్తే ఏమొస్తుంది? ఒకసారి చరణ్ గారు అన్నారు భగవాన్ కుమారస్వామి అవుతారా అని, ఈశ్వరుడు అవుతారా అంటే నాకు అక్కర్లేదు. భగవాన్ ఎవరో అక్కర్లేదు నాకు, ఏమిటో అక్కర్లేదు నాకు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నుండి నాకు కాంతి వస్తుంది, ఆయన నుండి శాంతి వస్తుంది, ఆయన దగ్గర నుంచి నేను ఏమి పొందుతున్నా నాకు అదే కాదు. ఆయన ఈశ్వరుడు అవతారం వచ్చు అవ్వకపోవచ్చు, కుమారస్వామి అవతారం వచ్చు అవ్వకపోవచ్చు, ఆయన దగ్గర నుంచి నాకు కాంతి వస్తుంది, నాకు శాంతి వస్తుంది, నాకు కావాల్సింది. రమణ చత్వారం చదవటం వల్ల మీద రమణస్వామి మీద గౌరవం పెరుగుతుంది, రమణస్వామి మీద భక్తి పెరుగుతుంది. ఆ భక్తులు మీ అహంకారం కరుగుతుంది. భక్తి అనే గంధం మన అహంకారం కరుగుతుంది. ఉప్పు కలిగినట్టు నీటి ఉప్పు ఎలా కరుగుతుంది, ఆ భక్తి అనే గంధం మన అహంకారం కరుగుతుంది. అందుకే భక్తి, భక్తి అనేది నిజమైన సూమ్. కొంతమంది చదువుని ఎంత కష్టపడి చదువుకుంటారు, రూపాయలు ఎంత కష్టపడి సంపాదించుకుంటారు, భక్తిని కూడా కొంతమంది అలా కష్టపడి సంపాదించుకుంటారు. వాళ్ళు ధన్యులు. శాంతి శాంతి శాంతి.